जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपीजन वल्लभ गिरिवर धारी जय गोपीजन वल्लभ गिरिवर धारी यशोदनन्दन व्रजजनरञ्जन यशोदनन्दन व्रजजनरञ्जन यमुनातीरावनचारी जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी Hare 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 Rama Hare Rama 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 Hare 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 Rama 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 Hare 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 Rama Hare Rama 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 Hare Jaya Prabhu Para Prabhupada, Prabhupada, Jaya Prabhupada. Prabhupada, 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 Prabhupada.
The most merciful Lordship Sri Sri Sada Govindadev ki jai. Sri Sri Giriraj Maharaj ki jai. Sri Sri Lakshmi Narasimha Bhakta Prabha Maharaj ki jai. Sri Sri Gaur Nithai ki jai. All glories to the assembled devotees Hare Krishna. All glories to the assembled devotees Hare Krishna. All glories to the assembled devotees Hare Krishna. All glories to Sri Sri Guru and Gauranga Ramakrishna. I don't know what happened to the other copy of the Prabhupada. Om Namo Bhagavate Vasudevaya.
Om Namo Bhagavate Vasudevaya.
Om ओम नमो भगवते वासुदेवाय ओम नमो भगवते वासुदेवाय
ओम नमो भगवते वासुदेवाय
संतराज श्रीमद् भागवतम 9th canto 18th chapter verses 30 31 don't have supports so we're going to recite 32 together राजपुत्र्या अर्थितः अपत्ये धर्मं चावेक्ष्य धर्मविद् स्मरन् शुक्रवचः काले दिष्टम् एवाभ्यपद्यत राजपुत्र्यात्यथा राजपुत्रार्थितोपद्ये धर्मं चावेक्ष धर्मवेद
धर्मं चावेक्ष धर्मवेद
स्मरन् शुक्रवच काले दिष्टमेवाभ्यपद्यत राजपुत्रार्थितोपद्ये धर्मं चावेक्ष धर्मवेद
धर्मं चावेक्ष धर्मवेद
स्मरन् शुक्रवच काले
दिष्टमेवाभ्यपद्यत
राजपुत्रार्थितोपद्ये धर्मं चावेक्ष धर्मवेद स्मरन् शुक्रवच काले दिष्टमेवाभ्यपद्यत राजपुत्रार्थितोपद्ये धर्मं चावेक्ष धर्मवेद स्मरन् शुक्रवच काले दिष्टमेवाभ्यपद्यत राजपुत्रार्थितोपद्ये धर्मं चावेक्ष धर्मवेद स्मरन् शुक्रवच काले दिष्टमेवाभ्यपद्यत राजपुत्रार्थितोपद्ये धर्मं चावेक्ष धर्मवेद स्मरन् शुक्रवच काले दिष्टमेवाभ्यपद्यत राजपुत्र्या
राजपुत्र्या
शर्मिष्ठा
who
was the daughter of a king अर्थितः being requested अपत्ये for a son धर्मं religious principle
च
as well as अवेक्षा considering धर्मविद् aware of all religious principles स्मरन्
remembering
शुक्रवचः
the
warning of शुक्राचार्य
काले
at the time दिष्टं circumstantially एवा indeed अभ्यपद्यत
accepted
to fulfill the desire of Sarmishtha translation I'll read the translation of the previous two shlokas and then this one when Shukracharya gave Devyani in marriage to Yayati he had Sarmishtha go with her but he warned the king my dear king never allow this girl Sarmishtha to lie with you in your bed O King Parikshit upon seeing Devyani with a nice son Sarmishtha once approached King Yayati at the appropriate time for conception in a secluded place she requested the king the husband of her friend Devyani to enable her to have a son also when princess Sarmishtha begged king Yayati for a son the king was certainly aware of the principles of religion therefore he agreed to fulfill her desire although he remembered the warning of Shukracharya he thought of this union as a desire of the supreme and thus he had sex with Sarmishtha
so శుక్రాచార్యుడు దేవయానిని యయాతికి వివాహం చేసినప్పుడు శర్మిష్ఠామితో పాటు వెళ్లవలసి వచ్చను. అప్పుడు అతడు యయాతితో, రాజా, ఈ శర్మిష్ఠుని ఎన్నడనూ నీ సయ్యపై చేర్చుకునరాదు అని హెచ్చరించను. పరీక్షిత్ మహారాజా, దేవయానికి చక్కని పుత్రుడు కలుగుటను గాంచినంతట శర్మిష్ఠ ఒకసారి ఋతు సమయమున యయాతి చెంతకు చేరెను. తనను కూడా పుత్రవతిని చేయమని ఏకాంత స్థలమున ఆమె దేవయాని భర్తయ్యకు అతనిని అర్థించను. రాజపుత్రికి యొక్క శర్మిష్ఠ పుత్రార్థి యయాతిని అర్థించినప్పుడు ధర్మనిరతుడైన అతడు ఆమె కోరికను తీర్చుటకు సమ్మతించను. శుక్రాచార్యుని హెచ్చరికను జ్ఞప్తికి తెచ్చుకున్నప్పటికీ ఆ కలయిక భగవత్ సంకల్పమని భావించిన వాడై అతడు శర్మిష్ఠతో సంగమించను.
King Yayati was completely aware of the duty of a Kshatriya. When a Kshatriya is approached by a woman, he cannot deny her. This is a religious principle. Consequently, when Dharmaraj Yudhishthira saw Arjuna unhappy after Arjuna returned from Dwaraka, he asked whether Arjuna had refused a woman who had begged for a son. Although Maharaj Yayati remembered Shukracharya's warning, he could not refuse Sharmishta. He thought it wise to give her a son, and thus he had sexual intercourse with her after her menstrual period. This kind of lust is not against religious principles. As stated in Bhagavad Gita, 7th chapter, 11th verse, Dharma viruddho bhuteshu kamosmi. Sex life, not contrary to the principles of religion, is sanctioned by Krishna, because Sharmishta, the daughter of a king, had begged Yayati for a son. The combination was not lost but an act of religion.
భాష్యము. యయాతి క్షత్రియ ధర్మమును పూర్తిగా ఎరిగినవాడు. పొందుగోరి వచ్చినప్పుడు స్త్రీని క్షత్రియుడు తృణీకరించరాదు. ఇది ధర్మము. అందువలననే ద్వారక నుండి తిరిగి వచ్చిన పిమ్మట అర్జునుడు దుఃఖితుడై ఉన్నప్పుడు పుత్రార్థి అయిన స్త్రీని తృణీకరించితివా అని ధర్మరాజు అతన్ని అడిగి ఉండెను. శుక్రాచార్యుని హెచ్చరిక జ్ఞప్తికి వచ్చినప్పటికీ యయాతి శర్మిష్ఠును కాదనలేకపోయాను. ఆమెను పుత్రవతిని చేయుట ధర్మమని తలచిన వాడై ఋతుకాలమున అతడు ఆమెతో సంగమించను. ఇటువంటి కామము ధర్మ విరుద్ధమైనది కాదు. ధర్మ విరుద్ధో భూతేషు కామోస్మి అని భగవద్గీత 7వ అధ్యాయం 11వ శ్లోకమును తెలియబడినట్లు ధర్మ విరుద్ధము కానటువంటి కామము శ్రీకృష్ణునిచే ఆమోదింపబడినది. రాజపుత్రికి శర్మిష్ఠ పుత్రుని గోరి యయాతిని అర్థించను కనుక వారి సంగమము ధర్మయుత కార్యమే గాని కామము కాదు.
మమ జ్ఞానభినందస్య జ్ఞానంజనాశ్లాఖయ చక్షురుణ్మిలితం యేన తస్మై శ్రీగురవే నమః. శ్రీచైతన్యమనోభీష్టం స్థాపితం యేన భూతలే స్వయం రూపకదా మహ్యం దదాతి సప్పదాంతికం పంచాకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శివాసాది గౌర భక్తవృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. మూకం కరోతి వాచాలం పంగుం లంఘాయతే గిరిం యత్కృపాతమహం వందే శ్రీగురుం దీనతారణం. There are different angles one can take to this verse. I'm not so clear what is the best angle. I'm going to try two different angles to approach the subject. One angle is how acting according to religious principles protects us, and Krishna gives us protection, dharmo rakshati rakshataha. Another angle that we could take is that even and from a religious point of view, although there are regulations to restrict our sense gratification, if we become attached to such rules and regulations for enjoying, then they can actually become a detriment for our progress. So we'll try to explore both of these angles.
ఇక్కడ మనము ఈ శ్లోకాన్ని విభిన్నమైన కోణాల్లో అర్థం చేసుకోవచ్చు. అయితే మనం రెండు కోణాల్లో ఈ శ్లోకాన్ని మనం అవగాహన చేసుకోవడానికి ప్రయత్నిద్దాము. ఒకటొచ్చి ఎవరైతే వ్యక్తులు ఈ ధార్మికమైన సూత్రాలని అనుసరిస్తూ ఉంటారో అటువంటి వాళ్ళని ఆ ధర్మమే కాపాడుతుంది. అదే కృష్ణుడు ధర్మం రక్షిత రక్షిత అని చెప్పినట్లుగా ధర్మాన్ని పాటించిన వ్యక్తిని ఆ ధర్మమే కాపాడుతుంది. రెండవది వచ్చి ఈ ధార్మికమైనటువంటి సూత్రాలలో కొన్ని నియమ నిబంధనలు అనేటువంటివి ఇంద్రియ నిగ్రహం కోసం ఏర్పాటు చేయబడినప్పటికీ కూడా ఎవరైతే ఆ నియమ నిబంధనల పట్ల పూర్తిగా బంధన కలిగి ఉంటారో వాళ్లకు వాస్తవంగా అవి ఆధ్యాత్మిక జీవితంలో ఎంతో తీవ్రమైన అవరోధాన్ని కలిగిస్తాయి.
సో going through the first angle, Yayati is known for his religious principles. He is glorified for that purpose. In fact, previously when Devayani had approached him for marriage, he refused because she was the daughter of a Brahmana. Brahmana is a spiritual master of the society and he didn't want to do it because it would be a pratiloma marriage. He didn't really approve it. Now, in this instance, he is being approached by Sarmishtra, who is a maidservant, and it is the duty of a Kshatriya king to not refuse a woman, because women, they need to fulfill their desires, and particularly the desire to have children amongst women is very strong. It is considered uncivilized or cruel when a woman is approaching a Kshatriya king for begetting a child. Therefore, he should always satisfy that. But again, he has a problem because Shukracharya has ordered him not to do this. So he's in a dilemma, but still he chooses to go along with the principle of dharma.
ఇక్కడ యయాతి మహారాజు ఈయన ధార్మిక సూత్రాలను అనుసరించడానికి చాలా ప్రసిద్ధి చెందినాడు. అది ఇక్కడ వివరించబడింది. ఇంతకుముందు దేవయాని కూడా యయాతిని ఇదే విధంగా సమీపించినప్పుడు వెంటనే యయాతి ఏమని ఆలోచించాడంటే, దేవయాని బ్రాహ్మణుని కుమార్తె, బ్రాహ్మణులు అంటే సమాజానికి ఆధ్యాత్మిక గురువులు వంటి వారు, అటువంటి వాళ్ళకి కుమార్తెని స్వీకరించకూడదని చెప్పేసి ఆయన ముందు వెనక చేశాడు. ఇక్కడ ఈ శర్మిష్ట ఈమె దాసి, ఈమె వచ్చి ఈ విధంగా అర్థించినప్పుడు ఆయన వెంటనే ఈమె తనకు దాసి కాబట్టి ఆమె యొక్క వాంఛను నెరవేర్చడానికి ఆయన ప్రయత్నించాడు. ఎందుకంటే స్త్రీలకు వాళ్ళకి వాంఛలు అనేటువంటి నెరవేర్చబడాలి. ప్రత్యేకించి ప్రతి స్త్రీలకందరికీ దాదాపు కూడా సంతాన వాంఛ అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది. ఆ సంతాన వాంఛ అనేటువంటిది నెరవేర్చబడాలి. అందుకని ఆమె ఇక ధార్మికమైనటువంటి పద్ధతి కానటువంటి రీతిలో అనాగరికతమైనటువంటి పద్ధతిలో యయాతి మహారాజుని ఆమె సమీపించినప్పటికీ కూడాను యయాతి మహారాజు ధర్మాన్ని తెలుసుకున్నాడు కాబట్టి ఆమె యొక్క కోరికను ఆయన కాదనలేకపోయాడు.
Srila Prabhupada gives in this connection the example of Bhima being asked by Kunti and Yudhishthira Maharaj to marry Hidimbi Rakshasi. Even though she was a Rakshasi, still Yudhishthira Maharaj, Dharmaraj, Dharmaputra, he was asking his own brother to satisfy the desire of Hidimbi. So we can understand that in the Vedic context, this would be a very shameful act to refuse a woman when she is in that kind of a difficult situation. Therefore, Yayati had a tough situation when Sarmishtra approached him.
అయితే అదే సమయంలో ఈ శుక్రాచార్యుడు కూడా యయాతి కోసం హెచ్చరిక చేస్తున్నాడు. అందుకని ఇప్పుడు యయాతి మహారాజు సందిగ్ధంలో పడ్డాడు. శర్మిష్ఠ దగ్గరికి వచ్చింది, అటు శుక్రాచార్యుడికి హెచ్చరిక ఉందని. అయితే వైదిక కాలంలో మనం చూసినట్లయితే ఇక్కడ కుంతిదేవి, తర్వాత ఈ ధర్మరాజు, వీళ్ళిద్దరు కూడా ఈ హిడింబి అనేటువంటి రాక్షసి భీముని సమీపించినప్పుడు ఆయన సోదరుడు అయినప్పటికీ కూడా యుధిష్ఠిర మహారాజు భీమునికి చెప్తున్నాడు హిడింబికి కోరిక తీర్చమని చెప్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు, స్త్రీలు వాళ్ళ కోరిక సమీపించినప్పుడు అటువంటి దుర్భరమైన పరిస్థితులు ఉన్నప్పుడు వాళ్ళకి వాంతులు అనేటువంటివి ఖచ్చితంగా నెరవేర్చబడాలి. అది వైదిక పద్ధతిలో మనం చూడవచ్చు.
He is quite aware that Shukracharya is not completely pure. Although he is a Brahmana, he is obliged by material considerations. He is not completely pure. But at the same time, he also knows the principle that by violating the order of a Brahmana, some consequence will come from that. But at the same time, he is compelled by dharmic considerations what to do. So he thinks of it as the will of the Lord. And of course he also has lusty desires in his own heart, but he doesn't want to fulfill them irreligiously in this particular context, because dharma is to satisfy, although it is going against Shukracharya's order, he still decides in favor of doing this, accepting this as the will of the Supreme Lord.
ఇక్కడ ఈ యయాతికి బాగా తెలుసు శుక్రాచార్యుడు పవిత్రమైన బ్రాహ్మణుడేం కాదు, ఆయన కూడాను భౌతికమైనటువంటి పరిగణలకి కట్టుబడి ఉన్నటువంటి వాడే. అదే సమయంలో శుక్రాచార్యుడు చాలా శక్తిమంతుడని కూడా తెలుసు. తాను ఇప్పుడు ఆయన హెచ్చరికను ఉల్లంఘించినందుకు ఆయన ఖచ్చితంగా తనకి ఏదో శిక్షణ విధిస్తాడనే విషయం కూడా తెలుసు. అయినప్పుడు కూడా ఇక్కడ యయాతి ఆయన ధర్మానికి కట్టుబడ్డాడు. అదే సమయంలో ఆయనకి కూడా మదినవంతులు అనేటువంటి ఉన్నాయి, కానీ వాటిని అధర్మ పద్ధతిలో నెరవేర్చుకోకుండా ధార్మికమైనటువంటి పద్ధతిలో నెరవేర్చుకోవాలని చెప్పి ఆయన ఏమనుకున్నాడంటే ఇది భగవత్ సంకల్పం అని చెప్పి భావించి ఆయన ధర్మానికి కట్టుబడి ఆ ధర్మ పద్ధతిలోనే తన యొక్క వాంఛన ఆయన నెరవేర్చుకున్నాడు.
So of course he is aware that there will be some consequence to this because he is violating the order of a superior and knowingly he is violating it. But accepting all that as the consequence of the Supreme, and because he is also, and also Krishna has arranged the situation, or the Supreme has arranged the situation because of his own desires. It's not that it takes place. So considering all these factors, he
ఏది తెలుసు ఈ విధంగా ఆయనకి హెచ్చరికను కనుక ఉల్లంఘించినట్లయితే తనకన్నా ఉన్నతమైన వ్యక్తి యొక్క హెచ్చరికను ఉల్లంఘించినందుకు దానికి ఎన్నో తీవ్రమైనటువంటి పర్యవసానం ఎదుర్కోవాల్సి ఉంటుందని తెలుసు. తెలిసినప్పటికీ కూడాను ఆయన అక్కడ భగవత్ సంకల్పం చెప్పి స్వీకరించాడు. అయితే ఇక్కడ గమనించాల్సినది ఏంటంటే భగవంతుడు ఊరికనే అక్కడ ఏర్పాటు చేయడం అనమాట. నీలో ఆ కోరికలు ఉండబట్టే ఆ రకమైన ఏర్పాట్లు ఆయన చేస్తాడు. కాబట్టి ఆయన ఏమని భావించాడంటే ఇది భగవంతుడి చేత చేయబడిన ఏర్పాటు అని అనుకుని శర్మిష్ఠ కోరికను తీర్చాడు.
The generalization of this principle comes a lot in our own lives because there are situations where different principles of dharma seems to apply and it's hard to choose which is the right principle. For example, let us say engaging somebody in Krishna consciousness may be one way of thinking about a situation. So let's say somebody has done something wrong, and now especially this comes when you have to take strong decisions. Let's say some devotee or some member of the congregation does something against the principles of religion. Now you have to take a strong decision. On the one hand, you want to give an opportunity to the devotee or the congregation member to continue nicely in Krishna consciousness. On the other hand, he must also learn his lesson. So what is the right dharmic decision? This is not a very easy this question is not easy to answer.
ఇక్కడ మనం ఈ ధర్మమైన సూత్రాలని మనకు అన్వయించి చెప్పుకోవాలనుకున్నట్లయితే అనేక రకాలైనటువంటి ధార్మిక సూత్రాలు అనేటువంటి ఉన్నాయి. అయితే వాటిలో ఏది మనం అప్పటికప్పుడు ఆ పరిస్థితుల్లో ఉపయోగించాలనేటువంటి విషయంలో మనం ఎంతో జాగ్రత్తగా ఆలోచించవలసి ఉంది. ఉదాహరణకు ఎవరైనా ఒక భక్తుడు, అతను బయట భక్తుడు కావచ్చు, లోపల భక్తుడు కావచ్చు, అతను ఏదైనా ఒక తప్పు చేశాడు అనుకోండి, ఆ తప్పు చేసినప్పుడు అక్కడ ఒకే సమయంలో మనము అతను తప్పు చేసినప్పటికీ కూడా అతని కృష్ణ చైతన్యంలో అతనికి సేవలు కొనసాగించేటట్లుగా అతనికి సేవల్లో నిమగ్నం చేసేటువంటి అవకాశము చూడాలి. రెండవ వైపున అతను గుణపాఠం నేర్చుకునేటట్లుగాను చూడాలి. ఈ రెండింటికి సంబంధించిన ధార్మిక సూత్రాన్ని మనం అతనికి అన్వయింపజేయాలి. ఇది ఏది ఆ ధార్మిక సూత్రం అని చెప్పేసి మనం తెలుసుకోవడం అంటే అదంత సులభమైన విషయం కాదు.
ఇన్ ద ఫస్ట్ క్యాంటో ఫర్ ఎగ్జాంపుల్ వి ఫైండ్ అ వెరీ డిఫికల్ట్ సిచ్యువేషన్ ఫర్ అర్జున ఆఫ్టర్ అశ్వత్థామ రిలీజెస్ ది బ్రహ్మాస్త్ర. And Arjuna, on the order of Krishna, captures Ashwatthama and ties him with ropes like an animal, brings Ashwatthama in front of Draupadi. And he gets very conflicting signals from different people. On the one hand, Draupadi, she gives very dharmic sort of reasons why Ashwatthama should not be killed. On the other hand, Bhima and Krishna, they want Ashwatthama to be killed. So now he is in a difficult situation. What to do? There are two conflicting, both seem to be perfectly dharmic. Both of them are, Draupadi's arguments are not childish. She says, first of all, Dronacharya has taught the military science to us, all these subtleties we wouldn't have learned. First of all, you couldn't have stopped the Brahmastra if Dronacharya didn't teach you. Now how can you become ungrateful to Dronacharya by killing his son? Number two, Kripi became a widow. She didn't commit sati only because Ashwatthama was living. Had she known that Ashwatthama would be killed untimely, she would have committed sati. Number three, I know the sufferings of a barren woman. Just now I lost my 5 children, and now you are planning to kill the only remaining child of Ashwatthama of Kripi. what kind of suffering she would go through. Number four, if the Kshatriya order kills the Brahminical order, then the wrath of the Brahminical order will come upon the Kshatriyas, and therefore there will be great pain caused to everybody. So she had solid arguments. Just like Arjuna had arguments not to fight in the war, Draupadi offered very beautiful arguments based on Shastra, why Ashwatthama should be spared. Of course, from a scriptural point of view, it's also true that Ashwatthama was an aggressor of innocent children while they were asleep, and therefore he should be killed. He is an Atataina, and Atatainas are to be punished severely. So now Arjuna had a dilemma, how to resolve it.
ఇదే సందర్భంలో ఈ మహాభారతంలో కూడా ఏర్పడుతుంది. అశ్వత్థామ బ్రహ్మాస్త్రాన్ని విడిచిపెట్టినప్పుడు ఆ బ్రహ్మాస్త్రాన్ని ఆపివేసి అశ్వత్థామని అర్జునుడు తీసుకెళ్లి కట్టిపడేసి ద్రౌపది ముందు తీసుకొస్తాడు. అప్పుడు ద్రౌపది ఏం చెప్తుందంటే, ఈ అశ్వత్థామ ఎందుకు చంపబడకూడదు అనేటువంటి దానికి ఎన్నో ధార్మిక సూత్రాలు చెప్తుంది. భీముడును కృష్ణుడేమో అశ్వత్థామ ఖచ్చితంగా సంహరించబడాలి అని చెప్పి చెప్తారు. అప్పుడు అర్జునుడు సందిగ్ధంలో పడ్డాడు. ఇప్పుడు ఏది నిజం? ఎందుకంటే ఇద్దరు చెప్పేది, ద్రౌపది చెప్పేది ఆయనకి ధర్మంగానే అనిపిస్తోంది, ఇక్కడ ఈ కృష్ణుడు భీముడు చెప్పేది ధర్మంగానే అనిపిస్తుంది. అందుకని ఆయన సందిగ్ధంలో పడ్డాడు. ద్రౌపది ఆమె కూడా ఊరికి చిన్నపిల్లలాగే మాట్లాడడం లేదు. ఆమె కూడా సరైన కారణాలు చెప్తుంది. ఈయన మనకి మీ యొక్క ఆధ్యాత్మిక మీ యొక్క యుద్ధ విద్యను నేర్పిన గురువు యొక్క కుమారుడితను, ఆయన మీకు ఎన్నో విద్యలన్నీ నేర్పించాడు. అసలు ఆ బ్రహ్మాత్రాన్ని ఆపగలిగారంటే కూడా ఆయన నేర్పించిన విద్య వల్ల అది సాధ్యమైంది. కాబట్టి ఆయనకు కుమారుని చంపడం అనేటువంటిది గురుద్రోహం అవుతుందని చెప్పి చెప్పింది. తర్వాత ఏమో ఈయన కనుక మనం సంహరించినట్లయితే ఈ కృపి అనేటువంటి భార్య తెల్లె అని, తర్వాత ఈయన కనుక మనం సంహరించినట్లయితే ఆ కృపికి ఇంకా చూసుకునేటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. అంతేకాకుండా ఆమె సతీసగంలో చేస్తుంటది ద్రోణాచార్యుని విషయంలో. కాబట్టి ఈయన సంహరించడం అనేటువంటిది పద్ధతి కాదు. రెండోది, ఇప్పుడు నాకు పిల్లలందరూ చనిపోయి నేను ఎంతో బాధపడుతున్నాను. ఇప్పుడు ఈయన కనుక చంపినట్లయితే ఆయన తల్లి కృపి కూడా ఆమె ఎంతో బాధపడుతుంది. ఇప్పుడు పిల్లలు లేని బాధ నాకు తెలుసు, కాబట్టి ఈయన చంపొద్దని చెప్పింది. తర్వాత ఈయన చంపడం వల్ల బ్రాహ్మణ సంస్కృతి అనేటువంటిది దానికి క్షత్రియ వంశం మీద పట్టు అనేటువంటిది వసిస్తుంది. అప్పుడు క్షత్రియ పాలన అనేటువంటిది అధికారికంగా వస్తుంది. కాబట్టి దానివల్ల సమాజంలో అల్లకలాలు ఏర్పడుతుందని చెప్పింది. ఇలా ఈ కారణాలన్నీ కూడా చూపించింది. అవన్నీ కూడా ధర్మపరంగానే ఉన్నాయి, కానీ శాస్త్రాల ప్రకారంగా చూస్తే అలా లేదు. శాస్త్రాల ప్రకారంగా చూస్తే పసిపిల్లల్ని నిద్రపోతున్నప్పుడు చంపితే అతని ఆదతాయన అని చెప్పి అంటారు. అతను సంహరించడం అనేటువంటిది ఖచ్చితంగా సంహరించాలని చెప్పి శాస్త్రం చెబుతుంది.
సో ఇన్ అవర్ లైఫ్ మెనీ సిచ్యువేషన్స్ విల్ అరైజ్ వేర్ ఇట్ ఇస్ నాట్ సో క్లియర్ వాట్ ఇస్ ద రైట్ శాస్త్రిక్ ప్రిన్సిపల్ టు అప్లై ఈవెన్ ఫ్రమ్ అ కృష్ణ కాన్షియస్ పాయింట్ ఆఫ్ వ్యూ. ది ఓన్లీ వే టు రిజాల్వ్ ఇన్ సచ్ సిచ్యువేషన్స్ ఇస్ టు ట్రై టు అండర్స్టాండ్ ద విల్ ఆఫ్ కృష్ణ. వాట్ డస్ కృష్ణ రియలీ వాంట్? And that cannot be understood unless you are in a confidential relationship with Krishna. Unless one has that access to confidence, because Krishna will only reveal His plan and His desires to those who are in a confidential relationship with Him. Therefore, we have to be very strongly connected to the Guru-Shishya Parampara if you really want to act properly in all circumstances.
అందుకనే ఒకసారి మనకు కూడా మన కృష్ణ చైతన్యంలో ఒక్కొక్కసారి ఏర్పడినటువంటి పరిస్థితులకి ఏ రకమైనటువంటి సూత్రాన్ని మనం దీనికి అన్వయించాలి అనేటువంటి దీనికి మనం ప్రవర్తించాలి అనేటువంటి మనకు అర్థం కాదు. అటువంటి సమయంలో మరి ఇటువంటి దానికి పరిష్కారం ఏంటంటే అక్కడ మనం కృష్ణుని యొక్క సంకల్పం ఏమిటి అనేటువంటి తెలుసుకునే దానికి ప్రయత్నించాలి. కృష్ణుడి యొక్క సంకల్పం ఏమిటి అనేది తెలుసుకునే దానికి ప్రయత్నించడం అంటే ఎట్లా సాధ్యమవుతుంది అంటే కృష్ణుడితో మనకి అంతరంగమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది. లేకపోతే కృష్ణుడితో అంతరంగ సంబంధ బాంధవ్యాలు కలిగి ఉండడానికి మనం ప్రయత్నించినప్పుడే కృష్ణ యొక్క సంకల్పం మనకు అర్థమవుతుంది. కారణము తనకి ఎవరైతే అంతరంగ దగ్గరగా ఉంటారో అటువంటి వాళ్ళకి కృష్ణుడు తన సంకల్పాన్ని తన కోరికని తెలియజేస్తాడు, అందరికీ ఆయన తెలియజేయడు. కాబట్టి ఆయనకి దగ్గరికి ఎవరైతే ఉంటారో వాళ్ళకే కృష్ణుకి సంకల్పం తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితులు అయినా సరే వాళ్ళే సక్రమంగా ప్రవర్తించగలుగుతారు.
ధర్మశతత్వం నిహితం గుహాయా మహాజనో గతస్వంథ తర్కో ప్రతిష్ట శృతయో విభిన్న నాసా ఋషి యస్య మతం న భిన్నం. సో బై ఆర్గ్యుమెంట్స్ అండ్ డిబేటింగ్ యూ కెనాట్ కమ్ టు అ కన్క్లూషన్ వాట్ ఈస్ ద రైట్ థింగ్. Because there are so many different viewpoints of what is the right thing in any given situation. So the only way you can find out what is the real truth or what is the right thing to do in any given situation is to be deeply connected with Paramatma, and that connection with Paramatma is achieved by connection with the spiritual master and the Vaishnavas who are giving us transcendental direction in our lives.
అందుకనే మనకి ఊరికి వాదోపోదాల ద్వారా తర్కాల ద్వారా మనము ఈ నిజమైనటువంటి ఏది మంచి కార్యమైనటువంటి మనం నిర్ణయించలేము అనమాట. ఎందుకంటే ఒకసారి ఈ వాదనలో అది మంచి కార్యమో చెడు కార్యమో అనే దానికి ఎన్నో రకమైన కారణాలు మనం చూపించాల్సి ఉంటుంది అనమాట. ఎన్నో రకమైన కారణాలు చూపించవచ్చు కూడా. అందుకని వీటన్నిటికన్నా మనం చేయవలసింది ఏంటంటే పరమాత్మతో మన గాఢమైనటువంటి ఈ సాంగత్యాన్ని కలిగి ఉండాలి. అది ఎలా సాధ్యమవుతుందంటే ఎవరైతే మనకి ఆధ్యాత్మిక జీవితంలో మార్గనిర్దేశ తత్వాన్ని ఇస్తున్నారో అటువంటి వైష్ణవులతోనూ ఆధ్యాత్మిక గురువుతోనూ మనం ఎప్పుడైతే సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు పరమాత్మతో మనకి ఈ అనుభూతి అనేటువంటిది ఉంటుంది.
The more I am exploring this in my heart, the more it is becoming expanded. I don't know how to express all of it. So bear with me. I'll try to condense it. The same situation arises for Maharaj Parikshit when he is not received by Shamika Rishi properly. On the one hand, proper receptional standards have not been maintained by Shamika Rishi. On the other hand, he is a great Brahmana. So there is again a conflict. It is the duty of a king to see that proper standards of reception are maintained. On the other hand, the person who has not maintained it is a great Brahmana. So what is the right thing to do? So in this way, in our life, daily many, many such situations will come. But the only way to get the right inspiration is to always be eager for that confidential loving relationships with devotees. That is the only way we can get the guhya, the confidential knowledge of what it is that Krishna is indicating. Otherwise the will of Krishna will not manifest for us.
ఇది పరిషత్ మహారాజ్ కూడా ఇటువంటి సందర్భం ఏర్పడింది. శమీకృష్ణ దగ్గరికి ఆయన వెళ్ళినప్పుడు అక్కడ ఆయన గమనించాడు, శమీకృష్ణ దగ్గరికి వెళ్తే పరిషత్ మహారాజు ఆ శమీకృష్ణ సక్రమంగా పరిషత్ మహారాజ్ని ఆహ్వానించలేదు. అప్పుడు ఈ ఎమ్మెల్యే ఆ శమీకృష్ణ ఎవరు గొప్ప బ్రాహ్మణుడు, ఇప్పుడు ఈ పరిషత్ మహారాజ్ సందిగ్ధంలో పడ్డాడు. ఇప్పుడు ఒక రాజుగా ఒక వ్యక్తిని అతిథిని సక్రమంగా ఆహ్వానించుకునేటువంటి మర్యాదలన్నీ కూడా సక్రమంగా జరిగేటట్లు చూసుకోవడం రాజుగా ఈయన బాధ్యత. మరి ఆ మర్యాదను అతిక్రమించి ఆహ్వానించడం కూడా తెలియకుండా ప్రవర్తించిన వ్యక్తి ఎవరంటే అతను బ్రాహ్మణుడు. ఏం చేయాలి ఇప్పుడు అనేటువంటి సందిగ్ధ పరిస్థితి. ఇట్లానే మన జీవితంలో మనకి రోజు ఎన్నో రకాలైన సందిగ్ధ పరిస్థితులు ఏర్పడుతుంటాయి. దీనికి ఒకటే పరిష్కారం ఏంటంటే భక్తులతో మనం ఎంతో గుహ్యమైనటువంటి సంబంధ బంధాలను పెంచుకోవాలి. పెంచుకున్నప్పుడు మనకి ఎంతో గుహ్యమైనటువంటి ఆ భగవద్ జ్ఞానం అనేటువంటి వస్తుంది. అది వచ్చినప్పుడే మనకి కృష్ణకి సంకల్పం అనేటువంటిది ఎంతో తెలుస్తుంది. తెలిసినప్పుడు దాని ప్రకారం మనం ఆచరించగలుగుతాం.
We have to understand that matter moves around our consciousness. According to our consciousness, things around us move and circumstances are presented to us. That means, first of all, if we are not completely pure, like Ayati is not completely pure, although he is very religious, but he has some material desires, strong material desires. And therefore, this kind of very difficult circumstance is presented to him. Similarly, in our lives, if we hold on to material desires, we will definitely be tested. How strong is the material desire? Are we going to surrender to Krishna? Or are we going to carry on with those material desires? So the circumstances around our life are an indication of our heart or our consciousness.
ఇక్కడ మనకు మన చైతన్యం చుట్టూనే మనకుండే వస్తువులన్నీ కూడా మనకి కనబడుతూ ఉంటాయి. మనకి చైతన్య ప్రకారంగానే మనకి అనేక రకాలైన వాతావరణ పరిస్థితులు మన చుట్టూ వాతావరణం ఏర్పాటు చేయబడుతూ ఉంటుంది. కాబట్టి ఇక్కడ మన చైతన్యంలో మనం చాలా పవిత్రంగా ఉండాలి. ఇక్కడ ఏ దీన్ని చూసినట్లయితే అతని చైతన్యంలో పవిత్రంగా లేడు కాబట్టి అతనికి చుట్టూ ఎంతో సందిగ్ధ పరిస్థితి ఏర్పడింది అనమాట. అటువంటి వాతావరణం అతనికి కల్పించబడుతుంది అనమాట. అందుకనే మనకి ఎప్పుడైతే భౌతికమైన కోరికలు కలిగి ఉంటామో అప్పుడు పరీక్ష అనేటువంటి చూస్తుంది. ఏమిటా పరీక్ష? నువ్వు ఎంతకాలం భౌతికమైన కోరికలు అనుభవించగలుగుతావు, లేదా నువ్వు ఎప్పుడు కృష్ణుడి శరణాగతి పొందుతావు అని చెప్పేసి పరీక్ష అనేటువంటి వస్తుంది. అందుకనే మనం ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ పవిత్రతను మనం కలిగి ఉండాలి మనకి చైతన్యంలో.
All of us. I'm saying it, please don't mind. Because it's such a practical topic for all of us, these things come up all the time. The way to resolve these kinds of situations, one is examine within your heart what is your motivation. That will give you a clue what is Krishna's indication. Number two, if you are strongly connected with the spiritual master, we will get answers while reading scripture or while hearing classes or something. We'll get answers to our dilemmas. What answers will click suddenly. Wow, this is the situation. This is the way to take care of the situation. And number three, very important, is to have a culture of consulting with devotees when we take decisions, especially in very difficult situations. Both alternatives seem equally bad or equally good. In such situations, we should always consult devotees to try to understand the will of Krishna.
అందుకని ఇక్కడ ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఉపన్యాసము. దయచేసి మీరు కూడా జాగ్రత్తగా వినని చెప్తున్నారు. ఎందుకంటే రోజు కూడా మనం దైనందిన జీవితంలో ఇటువంటి పరిస్థితిని ఎదుర్కొంటూ ఉంటాం అనమాట. సో దీనికి మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటంటే, మన హృదయంలో ఏదైతే భావం మనల్ని ప్రేరేపిస్తుందో దాని ద్వారా కృష్ణ యొక్క భావం ఏంటి అర్థం చేసుకునే దానికి ప్రయత్నించాలి. కృష్ణుడు ఏం కోరుతున్నాడు అనేది అర్థం చేసుకోవాలి, అది ఒక పద్ధతి. రెండోది వచ్చి మనం ఆధ్యాత్మిక గురువుతో గాఢంగా అనుబంధాన్ని కలిగి ఉన్నట్లయితే, మనం ఉపన్యాసం వింటున్నప్పుడు లేకపోతే శాస్త్రాలు చదువుతున్నప్పుడు అకస్మాత్తుగా మనకి ఆ సమస్యకి మనం ఎట్లా ఎదుర్కోవాలి, ఆ సమస్యతో మనం ఎట్లా వ్యవహరించాలి అనే ఆలోచన వెంటనే మనకి తడుతుంది. లేకపోతే మూడోది ఏంటంటే, భక్తులతో మనం చక్కగా మాట్లాడి ఈ విషయాల గురించి తెలియజేసి చర్చించేటువంటి సంస్కృతి మనకు ఉండాలి. ఇప్పుడున్న మనకి ఇటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాలని ఆ పరిస్థితి ఏర్పడింది. చూస్తే ఇరువైపులా కూడా మంచి కనపడుతుంది, లేకపోతే ఇరువైపులా కూడా చెడు కనపడుతుంది. మరి అటువంటిప్పుడు ఏ నిర్ణయం తీసుకోవాలనేటువంటి దాన్ని భక్తులతో మనం ఎప్పుడైతే గాఢమైన అనుబంధాన్ని కలిగి ఉండి వాళ్ళతో చర్చిస్తామో, వాళ్ళ చర్చ ద్వారా కృష్ణ యొక్క సంకల్పం అక్కడ ప్రకటితమవుతుంది. దాని ప్రకారంగా మనం నిర్ణయం తీసుకోవాలి.
ఎస్పెషల్లీ ఇన్ ద బిగినింగ్ స్టేజెస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్, వెన్ వన్ ఇస్ నాట్ వన్ నోస్ దట్ వన్ హ్యాస్ మెనీ మెటీరియల్ డిజైర్స్, ఇట్ ఇస్ ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ టు కన్సల్ట్ సీనియర్ వైష్ణవస్ to understand the will of Krishna. We will be presented which job to take, you know, whether to live in this city or another city. All alternatives may seem equally inviting. You may have arguments for this city versus that city, or marrying this girl or that girl, or not marrying or marrying. All these are, you know, perplexing situations in our life, and the only way we can come to some clear understanding of what it is that Krishna is indicating is by trying to reveal our heart to senior Vaishnavas and wanting, desiring the will of Krishna to manifest through them. It is both are necessary. If you go and just consult them more as a formality, Krishna's will may not manifest. Or even if it does, you may not know what it is. So second part is also important. We have to desire Krishna's will to manifest through that Vaishnava.
ఇక్కడ అందుకనే మనము ఖచ్చితంగా కృష్ణయుద్ధంలో కొత్తగా చేరినటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో ప్రారంభకులు, వాళ్ళు ఖచ్చితంగా కూడా ఇటువంటి విషయాల్లో నిర్ణయం తీసుకునే దానికి ఉన్నతమైన వైష్ణవులను ఆశ్రయించాలి. ఆశ్రయించి వాళ్ళకి ఉన్నటువంటి సమస్యలంతా కూడా వివరించాలన్నమాట. ఇప్పుడు ఉదాహరణకు ఇక్కడ ఈ ఊర్లో ఉద్యోగం చేయాలా లేకపోతే వేరే ఊర్లో ఉద్యోగం చేయాలనేటువంటి సమస్య వచ్చినప్పుడు, రెండు ఊర్లలో కూడా ఈ ఊర్లో బాగుంటుంది ఆ ఊర్లో బాగోదు, లేకపోతే ఆ ఊర్లో బాగుంటుంది ఈ ఊర్లో బాగోదు అనేటువంటిది రెండు కూడా మనం సమాధానం చెబుతున్నాం. లేకపోతే ఈ అమ్మాయిని వివాహం చేసుకోవాలా ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలా లేకపోతే వివాహం చేసుకోకూడదా, ఈ అనేక రకాలైనటువంటి ఈ సందిగ్ధ పరిస్థితులు మనకు ఏర్పడినప్పుడు మనం ఏం చేయాలంటే, ఈ కృష్ణ యొక్క సంకల్పాన్ని తెలుసుకోవాలి అంటే మనం మన యొక్క హృదయాన్ని ఒక ఉన్నత వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి మన హృదయాన్ని వెల్లడించాలి అతనికి. అప్పుడు హృదయాన్ని వెల్లడిస్తే మాత్రం సరిపోదు, అంటే దగ్గరికి వెళ్ళిపోయి మనం ఏదో ఇది ఒక ఆచారం కాబట్టి పెద్దవాళ్ళకి చెప్పాలి కాబట్టి వెళ్ళి చెప్పేసామని అలా కాదు. మనం ఆ ఉన్నత వైష్ణవుడి దగ్గరికి వెళ్ళి అతని మన హృదయంలోని విషయాన్ని చెప్తూ కృష్ణు యొక్క సంకల్పం ఆ ఉన్నత వైష్ణవుడి ద్వారా ప్రకటితం కావాలని చెప్పి కోరుకోవాలి. ఆ కోరికనే చాలా ముఖ్యం. ఊరికి వెళ్ళి చెప్తే ఉపయోగం లేదనమాట. ఆ కోరిక ఎప్పుడైతే మనం కోరుకుంటామో కృష్ణుడు తన సంకల్పాన్ని ఆ భక్తుల ద్వారా మనకు తెలియజేస్తాడు.
Here is a good example of a dilemma. When Harishwari Prabhu was serving Srila Prabhupada as his servant, one time Srila Prabhupada had said that the jug in which water was kept should be filled with water, and at the same time, whenever Srila Prabhupada woke up, Harishwari should be present. One time it so happened that Srila Prabhupada was taking rest and the jug was empty. There was no water in it. So Harishwari Prabhu was in a dilemma. If he goes down, Srila Prabhupada may wake up and say, "Where is Harishwari?" If he doesn't go down, then when he wakes up, there may be no water. So finally he decided he would just stay in the room. He did not go and get the water. And as expected, Srila Prabhupada woke up. And the very first thing he said, "Where is the water?" And then Harishwari Prabhu told Srila Prabhupada, "I was afraid that if I go down, if you need me, I will not be here." And Prabhupada said, "You should have some common sense." In this way, Srila Prabhupada was teaching his disciple. And both sides, Prabhupada might have scolded the other way also. This way also. The idea is a loving exchange is taking place between the spiritual master and the disciple. And Srila Prabhupada would have used either opportunity to instruct his disciple somewhere. So the point I'm making is, unless we are connected with the interest of the spiritual master, we won't get the right inspiration. and then we'll be going down the wrong path, and after a long time we'll discover that the consequences of that are coming, and it may be too difficult for us to bear those consequences.
ఉదాహరణ హరిశౌరి ప్రభు ప్రభుపాదుల వారికి అంతరంగ సేవకుడిగా ఉన్నప్పుడు ప్రభుపాదుల వారికి రెండు నియమాలు ఖచ్చితంగా ఉండేవి అనమాట. ప్రభుపాదుల వారు ఎక్కడైతే ఉంటున్నారో అక్కడ పక్కన ఒక జగ్గు ఉండేది, దాని నిండా ఎప్పుడు నీళ్లు ఉండాలి. రెండవది ప్రభుపాదుల వారు ఎప్పుడైతే లేస్తారో లేచినప్పుడు ఎదురుగా హరిశౌరి ప్రభు ఖచ్చితంగా ఉండి తీరాలి. ఈ రెండు ఖచ్చితంగా జరుగుతూ ఉండాలి. ఒకసారి ప్రభుపాదుల వారు నిద్రించున్నారు, హరిశౌరి ప్రభు అక్కడే ఉన్నారు, చూస్తే జగ్గులో నీళ్లు లేవు. సరే జగ్గులో నీళ్లు లేవని చెప్పేసి నీళ్లు తేవడానికి వెళ్లాలంటే అంతలో ప్రభుపాదుల వారు కనుక లేచి అక్కడ నిలబడకపోతే అప్పుడు ప్రభుపాదుల వారు చెప్పిన మాట ఉల్లంఘించినట్లు అవుతుంది. లేదు ప్రభుపాదుల వారు లేచిన తర్వాత నీళ్లు లేవని నేను అడిగినట్లయితే నీళ్లు లేకపోతే నీళ్లు లేవు కాబట్టి ఆ చెప్పిన మాట ఉల్లంఘించినట్లు అవుతుంది. ఇప్పుడు ఏం చేయాలని చెప్పి సందిగ్ధంలో పడ్డాడు. ఆయన కాసేపు ఆలోచించిన తర్వాత నీళ్లు లేకుండా అక్కడే ఉండిపోయాడు. ఆయన అనుకున్నట్లుగానే ప్రభుపాదుల వారు కాసేపు అందరూ నిద్రలేశారు. లేచి లేవడంతోనే నీళ్లు ఎక్కడ అని చెప్పేసి మొట్టమొదటి ప్రశ్న అడిగారు. అప్పుడు ప్రభుపాద్ ఇట్లా నేను మీరు లేచిన వెంటనే నేను ఉండాలి ఎదురుగా, అందుకని చెప్పేసి నేను కిందకి వెళ్ళలేదు, నీళ్ళు తేలేదని అంటే కొంచెం ఇంగిత జ్ఞానం ఉండాలి నీకు అని చెప్పేసి అన్నారు అనమాట. అంటే ఇక్కడ ప్రభుపాద్ గారు ఏ విధంగా సూచనిస్తున్నారు అనేటువంటిది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. ప్రభుపాద్ గారు ఒకవేళ నీళ్ళు తేవడానికి వెళ్తే అప్పుడు వెంటనే లేవు, కానీ ఈయన లేకపోతే అప్పుడు కూడా ఈయన సూచనించి ఉండేవాళ్ళు, నువ్వు ఎందుకు లేవు, ఇందుకు ఇంగిత జ్ఞానం ఉండాలి కదా నీకు అనేది. అంటే అది ప్రభుపాద్ గారికి శిష్యునికి ఉండేటువంటి మధ్య ప్రేమపూర్వకమైన సంబంధ భావంధవ్యాల యొక్క అవగాహన అనమాట. అది అంటే మనం ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఎప్పుడు కూడాను ఆ ఆధ్యాత్మిక గురి యొక్క ఆసక్తి ప్రకారంగా మనం ఏ విధంగా నడుచుకోవాలనేటువంటి అవగాహన మనకు ఉండాలి. అలా లేకపోతే ఏముందంటే మనం పక్కదారి పట్టేస్తాము. ఆ పక్కదారి పట్టేసి వెళ్ళిపోయి ఎప్పుడు అర్థం చేసుకుంటాం నేను పక్కదారి పట్టేశానని. అయితే అప్పటికి చాలా దూరం వెళ్ళిపోయాం కంటే వచ్చే పర్యవసనాలు కూడా మనం తట్టుకోలేము.
సో యయాతి వాజ్ నాట్ సో ప్యూర్, హి హాడ్ మెటీరియల్ డిజైర్స్. దెర్ఫోర్ వెన్ ది ఆపర్చునిటీ ప్రెజెంటెడ్ ఇట్సెల్ఫ్ according to dharmic principles, he satisfied his material desires. And the consequence of that was that Shukracharya became angry and cursed him.
ఏది ఆయన పవిత్రుడు కాదు, ఆయనకి భౌతికమైన కోరికలు ఉన్నాయి. ఎప్పుడైతే అవకాశం అనేటువంటి వచ్చిందో ఈ ధర్మసూత్రాల పేరుతో అతను తనకి భౌతికమైన కోరికను తీర్చుకున్నాడు. ఆ కారణంగానే శుక్రాచార్యుడు అతను శపించాడు.
But in the case of Arjuna, he was completely connected with Krishna. He could understand from the equivocal orders of Krishna. On the one hand, Krishna said, yes, Ashwatthama has to be killed. On the other hand, he should not be killed. Because he was connected out of love with Krishna, he knew exactly what Krishna wanted. So he just separated the jewel from Ashwatthama's head and the helmet from his hair from his head and didn't kill him. And everybody was happy. In fact, the chapter ends that this is the best possible treatment for Ashwatthama. So because he was strongly connected in the mood of surrender and love towards Krishna, he was able to resolve the dilemma perfectly.
ఇక్కడ మనం గమనించినట్లయితే అర్జునుడికి అదే పరిస్థితి ఏర్పడింది అనమాట. ఒకవైపు నేను చంపమని చెప్తున్నారు, ఒకవైపు ఏమో చంపకూడదు అని చెప్తున్నారు. ఈ అర్జునుడు కృష్ణుడితో ఎంతో గాఢంగా అనుబంధాన్ని కలిగి ఉన్నాడు. కృష్ణుడికి అతను సంపూర్ణంగా శరణాగతి పొంది ఉన్నాడు కాబట్టి ఆయన ఏం చేశాడు, ఒకవైపు చంపండి ఒకవైపు సంపొద్దు అని చెప్పి చెప్తున్నట్టే ఏం చేశాడు, అశ్వత్థామ దగ్గరికి వెళ్లి అతని కేశాలన్నీ కూడా తొలగించి అతని దగ్గర ఉన్నటువంటి ఒక మణిని తీసేశాడు, తీసేసి వదిలేసేసాడు అనమాట. అంటే ఇక్కడ చూడండి, ఆయనకి కృష్ణ యొక్క సంకల్పం ఏమిటనే, కృష్ణకి కోరిక ఏమిటనేటువంటిది సహజంగానే ఆయనకి ప్రకటితమైంది. ఆ అధ్యాయం చివరిలో చెప్పబడింది, అశ్వత్థామకి సరైనటువంటి శిక్ష అదే అని చెప్పి చెప్పబడింది. ఏదైతే అర్జునుడు నిర్ణయం తీసుకున్నాడో అదే అశ్వత్థామ విషయంలో సరైన నిర్ణయం అని చెప్పి చెప్పబడింది. అంటే ఈయన కృష్ణుడితో ఎంతో శరణాగతి భావన కలిగి ఉన్నాడు కాబట్టి అక్కడ అటువంటి ఆ సందిగ్ధ పరిస్థితుల్లో ఎటువంటి నిర్ణయం తీసుకోవాలనేటువంటిది అతనికి అర్థమైంది.
సో దేర్ ఇస్ పరధర్మ అండ్ అపరధర్మ. అపరధర్మ ఇస్ ఫర్ లివింగ్ అకార్డింగ్ టు రిలీజియస్ కోడ్స్ for satisfying our own self-centered, self-gratificatory desires. This is called aparadharma. Aparadharma will always lead to material consequences. Therefore, it is sometimes called kaitava dharma. It is not the real dharma. The real dharma is to always look to the interests of Krishna. Sarva dharman parityajya mamekam sharanam raja. Aham tvam sarva bhavyabhyo mokshayishyami maashucha. The real dharma is always to look to the interests of Krishna. As long as we are keeping interest apart from Krishna, the conflicting situations that will present in our lives, we will not be able to resolve them perfectly. There will be mistakes. The only time we will stop making mistakes and the consequences from such mistakes is when we are completely considering the interest of Krishna and nothing else.
ఇక్కడ అందుకనే పరధర్మ అపరధర్మ అని చెప్పి రెండు ఉన్నాయి. అపరధర్మ అంటే అర్థం ఏంటంటే ధార్మికమైన సూత్రాల ప్రకారంగా వర్తిస్తూ తనకి ఇంద్రియ శక్తిని కేంద్ర బిందుగా పెట్టుకుని తన ఇంద్రియాలని అనుభవించుకోవాలి, ఇంద్రియ తృప్తి తీర్చుకోవాలని చెప్పి ప్రయత్నించడం. అందుకే దీనికి ఒకసారి కైతవ ధర్మం అని కూడా అంటారు అనమాట. ఎందుకంటే ఇది నిజమైనటువంటి ధర్మం కాదు, ఇది నిజమైనటువంటి ధర్మమైన కృష్ణ భక్తిని కృష్ణ శరణాగతిని మనకి నేర్పించదు అనమాట. అందుకని మనం ఏం చేయాలంటే నిజమైన ధర్మం అని అంటే కృష్ణుడికి శరణాగతి పొందడము, కృష్ణుని యొక్క ఆసక్తి ఏమిటి అనేటువంటిది మనము తెలుసుకోవడము. మనం కనుక కేవలం ఈ భౌతికమైన ఇంద్ర తృప్తి రీతిలోనే పోతున్నాం అనుకోండి, మన జీవితంలో మనకి ఎదురైనటువంటి కొన్ని కొన్ని కృష్ణ పరిస్థితులు ఎదురైనప్పుడు వాటికి మనం సరైన నిర్ణయాన్ని మనం తీసుకోలేము. ఎందుకంటే మనం కృష్ణుకి ఆసక్తి అనేటువంటిది ఏమిటి తెలుసుకోవడం లేదు కాబట్టి మనం సరైనటువంటి ఆ కష్ట పరిస్థితుల్లో ఉన్నప్పుడు సరైన నిర్ణయం తీసుకోలేము. ఆ కష్ట పరిస్థితుల్లో మనం ఏదైతే నిర్ణయం తీసుకుంటామో దాని ద్వారా వచ్చేటువంటి పర్యవసానాన్ని మనం తట్టుకొని నిలబడలేము.
When we are connected with Krishna in this way, considering always his interest, we'll be able to, Krishna will work wonders through us. All kinds of mystical things will happen through us. And nobody will be able to understand how these things are happening. Like Ambarish Maharaj, because he was always considering the interest of Krishna, therefore Durvasa Muni was defeated so easily by Ambarish Maharaj. And till today, so many millions of years later, we are still glorifying how Krishna has acted beautifully through Ambarish Maharaj.
మనం ఎప్పుడైతే కృష్ణుడితో కృష్ణునికి ఆసక్తి ఏమిటని తెలుసుకునేటువంటి రీతిలో కృష్ణుడితో మనం అనుబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు కృష్ణుడు మన ద్వారా ఆయన వర్తిస్తూ ఉంటాడు అనమాట. అంటే అటువంటి భక్తులు ఎవరైతే అట్లా ఆ భావంతో కృష్ణుడి దగ్గర ఆసక్తిని తెలుసుకోవాలనే భావంతో ఉంటాడో కృష్ణుడు ఏం చేస్తాడో అతని ద్వారా ఎన్నో అద్భుతాలు చేస్తూ ఉంటాడు. ఉదాహరణకి అంబరీష్ మహారాజ్ చూసినట్లయితే అంబరీష్ మహారాజు అదే భావంతో ఉన్నాడు కాబట్టి కృష్ణుడితో ఈ దురాసముని ఆయన ఎంతో సులభంగా ఈ అంబరీష్ మహారాజు ఆయనని జయించగలిగాడు. అంటే ఆయన చేయలేదు, దుర్వాసముని సహజంగానే దూరం చేయబడ్డాడు. మరి అటువంటి ఆ గొప్ప కార్యము కృష్ణుడు అంబరీష్ మహారాజ్ ద్వారా ఆ అద్భుతం చేశాడు. ఈ రోజు కూడా లక్షల సంవత్సరాలు అయిపోయినా మనం దాని గురించి చెప్పుకుంటూ ఉన్నాం.
సో వన్ లాస్ట్ పాయింట్ ఇస్ ద సెకండ్ యాంగిల్ టు దిస్ వర్స్. ఐ జస్ట్ మెన్షన్ ఇట్ బ్రీఫ్లీ. ఫర్ ప్రాపర్లీ రెగ్యులేటింగ్ ద లైవ్స్ ఆఫ్ పీపుల్ హూ హ్యావ్ మెటీరియలిస్టిక్ డిజైర్స్, దెర్ ఇస్ Apara Dharma given. And according to Apara Dharma, one can get married and have sex life with one's wife in a religious way and so on. But one should not become, if one is an aspiring devotee, one should not become attached to having sex simply to fulfill, religion allows me, this is a license, so I'll use the license to enjoy sense gratification within marriage. That is not the purpose of the license. The license is to slowly remove our material attachments. So we should not use the regulations of scripture to enjoy sense gratification in the name of scripture.
తర్వాత మనము ఈ రోజు శ్లోకాన్ని రెండో కోణంలో మనం ఆలోచించినట్లయితే ఎవరైతే ఈ ఇంద్రియ పట్ల ఆసక్తిని కలిగి ఉంటారో వాళ్ళకి ఈ ధార్మికమైన సూత్రాల ద్వారా ఒక క్రమ పద్ధతి అనేటువంటిది ఏర్పాటు చేయబడింది అనమాట. ఇప్పుడు ఉదాహరణకు ఎవరైతే భౌతికమైన మనసులు అధికంగా కలిగి ఉంటారో అటువంటి వాళ్ళకి వివాహమైనటువంటిది ఏర్పాటు చేయబడింది. వివాహం ద్వారా అతను ఆ మైదిని జీవితాన్ని అనుభవించవచ్చు. కానీ ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే ఈ వివాహం ద్వారా అనుమతి పత్రం నాకు లభించింది కదా, ఇక నేను మైదిని జీవితాన్ని నా ఇష్టం వచ్చినట్లు నేను సంతృప్తి పరుచుకోవచ్చు అని చెప్పేసి అనుకున్నట్లయితే అది కాదు దానికి ఉద్దేశం. ధార్మిక సూత్రాలకి నియమ నిబంధనల ఉద్దేశం ఏంటంటే నిన్ను ఆ యొక్క మైదిన జీవితం ఆ యొక్క భౌతికమైన కోరికలు ఏవైతే ఉన్నాయో వాటి నుంచి క్రమేపీ వైరాగ్యాన్ని పెంపొందించడానికి నీకు ఆ విధమైన ధార్మిక సూత్రాల్లో క్రమ పద్ధతిలో వాటిని తీర్చుకోవచ్చని చెప్తున్నారే గాని ఇది నాకు అనుమతి పత్రం ఉంది, లైసెన్స్ ఉంది అనేటువంటి ఉద్దేశంతో నేను నా ఇష్టం వచ్చినట్లుగా నేను సంతృప్తి పరుచుకుంటాను అంటే అది కాదు దానికి ముఖ్యమైన ఉద్దేశం.
సో ఐడియలీ ఏ గృహస్థ షుడ్ పర్ఫార్మ్ లాట్ ఆఫ్ తపస్య బిఫోర్ హీ బిగెట్స్ ఎ చాయిస్. ఇట్ ఇస్ నాట్ జస్ట్ ఎ మ్యాటర్ ఆఫ్ ఐఎమ్ హ్యావింగ్ లస్టీ డిజైర్స్ దేర్ఫోర్ ఐల్ enjoy with my wife and bigger children because Shastra says don't do it any other way. The ideal standard is you should see everything in relation to Krishna, including begetting children. It's the Yukta Vairagya principle. So we have to perform the adequate tapasya to purify our consciousness, to be completely in a mood of service, and then beget children. Such children will be extremely pure devotees. But other children who are begotten with mixed motives, I want to please Krishna but I also have material desires, those children will also manifest material tendencies. They will not turn out to be perfectly pure devotees.
తర్వాత ఈ సంతానాన్ని పొందాలనేటువంటి ఉద్దేశం కూడాను అది పూర్తిగా ఆధ్యాత్మికమైనటువంటి రీతిలోనే చేయవలసి ఉంది అనమాట. నాకు భౌతికమైనటువంటి వాంఛలు ఉన్నాయి, నేను సంతానోత్పత్తి చేసుకుంటాను అని చెప్పంటే దానికి ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం అది కాదనమాట. సంతానోత్పత్తి చేసే ముందు కూడా తపస్సును ఆచరించవలసి ఉంది. తపస్సును ఆచరించి పవిత్రం చేసుకుని అంటే దీని అర్థం ఏంటంటే యుక్త వైరాగ్యమైనటువంటి సూత్రం ఇక్కడ మనం వర్తింపు చేసుకోవాలి. దేనినైనా సరే మనము కృష్ణ యొక్క సేవకు దాన్ని ఏ విధంగా ఉపయోగించాలనేటువంటి రీతిలోనే ఆలోచించాలి. కాబట్టి సంతానాన్ని కూడాను వీళ్ళని కృష్ణ యొక్క భక్తులకు ఎలా తయారు చేయాలి, మంచి కృష్ణ భక్తుల్ని మనకి సంతానంగా మనం తీసుకోవాలి అనేటువంటి ఉద్దేశంతోనే తపస్సు చేసి పవిత్రమయ్యి అప్పుడు ఈ సంతానాన్ని కనుక కన్నట్లయితే ఖచ్చితంగా వాళ్ళు మంచి భక్తులు అవుతారు. అలా కాకుండా భౌతికమైన కోరికలు ఒక పక్క, కృష్ణ సంతృప్తిపరచాలనే కోరికలు ఒక పక్క కనుక సంతానాన్ని కన్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా జన్మించిన తర్వాత భౌతికమైన గుణాలతో ఉంటారు.
ఇన్ దాట్ మూడ్ ఆఫ్ సర్వీస్ వన్ కెన్ బిగెట్ ఈవెన్ 100 చిల్డ్రన్.
ఆ రకమైన సేవాభావం కనుక ఉన్నట్లయితే అటువంటి సేవాభావంతో 100 మంది సంతానాన్ని సరే కనవచ్చు.
That is great service to humanity.
అది మానవాళికి గొప్ప సేవ అవుతుంది.
Because so many pure devotees will be born, they will preach Krishna consciousness and they will be able to do so much nice service to Krishna.
ఎందుకంటే అటువంటి కృష్ణ చైతన్య సంతానం కనుక జన్మించినట్లయితే వాళ్ళు చాలా చక్కగా ప్రచారం చేస్తారు, ప్రపంచానికి అందరికీ కృష్ణ చైతన్యాన్ని ఇస్తారు. అటువంటి వాళ్ళు వాళ్ళు జన్మించడం అనేది చాలా చాలా మంచిది.
Thank you all very much. I hope I didn't hurt anybody's feelings through this class. These topics are very sensitive. What to do? It's in the Bhagavatam. It's in the 9th canto. So we have to discuss them. By discussing these things, our intelligence will be sharpened and we'll be able to act properly for Krishna's pleasure. Are there any questions? One or two questions? We have time.
ప్రభు చెప్తున్నారు ఈ విషయాలన్నీ కూడా భాగవతం 9వ స్కందంలో వివరించబడ్డాయి కాబట్టి మనం వీటిని చర్చించుకోవాలి. ఇవన్నీ సున్నితమైన విషయాలు, ఎవరికైనా మనసు నొప్పించినట్టే క్షమించండి. కానీ ఈ విషయాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటే మనకి బుద్ధి అనేటువంటి చురుకు అవుతుంది. దాని ప్రకారంగా మనం కృష్ణ యొక్క ఆనందం కోసం మనం ఎట్లా ప్రవర్తించాలనేటువంటిది అర్థం చేసుకుంటాం.
Very nice.
మంచి ప్రశ్న ఇది. భక్తులు అంటే మన భక్తుల మధ్యలో ఇటువంటి అంశాలను మనం చక్కగా విపులంగా చర్చించుకోవచ్చు. బయట సామాన్య జనానికి, ప్రపంచంలో సామాన్య జనానికి ఇటువంటి సూత్రాలను అర్థమయ్యేటట్లు ఏ విధంగా మనం చేయాలి? ఎందుకంటే మనం చూస్తాం ప్రభుత్వము గర్భస్రావాలని విస్తృతమైన స్థాయిలో ప్రోత్సహిస్తూ ఉంది. మరి అటువంటి స్థితిలో ఈ విషయాలను కూడా బయట జనాలకు ఏ విధంగా మనం అవగాహన అయ్యేటట్టు చేయాలి?
First of all, we have to have a cultural conquest of love. Government is not going to cooperate so easily. So we have to educate the people. The real education is love. The way to overcome lusty desires is by having love in our lives. When people have such loving shelter, then they will be able to hear these messages with an open heart. And when they hear these messages, they will be convinced. Just like we all come from the same pool. People were supporting. Some of us may have been even supporting that viewpoint before we came to Krishna consciousness. But because we came into contact with loving devotees, our hearts were one. These confidential topics are not to be discussed with ordinary people. They have to be discussed only among seriously committed devotees. But first we discuss with them general principles of Krishna consciousness. And when they are a little convinced, they will be opening their hearts and they will be asking, how can I use my grihastha ashram in Krishna service? How can I use my studies in Krishna service? How can I use my family in Krishna service? Then depending on our loving relationship with them, we can disclose these things progressively. It's very difficult to make a mass propaganda of these things. It has to be done very carefully. Is that clear for
you? దీనికి సమాధానం వచ్చి మనం ప్రేమపూర్వకమైన సంబంధాన్ని ముందు వాళ్ళలో మనం కలుగజేయాలన్నమాట. ప్రభుత్వం అంత సులభంగా మనకి సహకరించదు. అందుకని మనం చేయవలసింది ఏంటంటే వ్యక్తిగతంగా ఒక్కొక్కరికి కూడా ఈ విషయాల పట్ల జ్ఞానాన్ని, అవగాహన మనం కలిగించాలి. మనం ఎప్పుడైతే వాళ్ళతో ప్రేమపూర్వకమైన సంబంధాన్ని కలిగి ఉంటామో అప్పుడు వాళ్ళ యొక్క మనం ఏదైతే చెప్తామో అన్ని కూడా తీసుకోవడానికి వాళ్ళు ముందుకు వస్తారు. అప్పుడు వాళ్ళకి ఈ విషయాలన్నీ కూడా మనం తెలియజేయవచ్చు అనమాట. మనం వాళ్ళకి ఎప్పుడైతే ప్రేమపూర్వకమైన అనుబంధాన్ని కలిగజేస్తామో అప్పుడు వాళ్ళు మనమంతా కూడా అదే విధంగా వచ్చాయి కదా. మనంతా ఒకప్పుడు అటువంటి ఆ మురికిలోనే మనం ఉన్నాము, తర్వాత ఆ మడుగులోనే ఉండి ఆ మడుగు నుంచి మన యువతలకు వచ్చాము. ఎందుకంటే మంచి అనురాగం కలిగిన భక్తులు మనకు కనబడ్డారు, వాళ్ళకి మనం మన హృదయాన్ని వెళ్ళడానికి చెప్పాము, నేను ఏదో గురుజు జీవితంలో ఉన్నాను, నా గురుజు జీవితాన్ని ఎట్లా నేను కృష్ణ సేవకు ఉపయోగించవచ్చు, లేకపోతే నా చదువుని ఎట్లా కృష్ణ సేవలో ఉపయోగించవచ్చు, నా కుటుంబాన్ని ఎట్లా కృష్ణ సేవలో ఉపయోగించవచ్చు అని అడిగాము. వీళ్ళ దగ్గర మనం మార్గదర్శకత్వం తీసుకున్నాము, దాని ప్రకారంగా మనం ప్రవర్తించాం అనమాట. కాబట్టి ఇటువంటి విషయాలన్నీ కూడాను బయట సామాన్యజనాలకు మనం చెప్పేదానికి లేదు, భక్తుల మధ్య చర్చించవచ్చు. సామాన్య జనాలకు మనం సాధారణమైనటువంటి కృష్ణ చైతన్యంలో ప్రాథమిక నియమ నిబంధనలు ఇవన్నీ కూడా చెప్పి వాళ్ళకి మనం ప్రేమపూర్వకమైనటువంటి ఆనందాన్ని కలిగజేసినట్లయితే అప్పుడు వాళ్ళు మనం చెప్పేవన్నీ ఇవన్నీ కూడా ఉంటారు. ఎందుకు కామకోరికలను మనం మైదం జీవితాన్ని జీవితంలో ప్రేమ అనేటువంటిది కావాలి. భక్తుల నుంచి ఆ ప్రేమపూర్వకమైన సంబంధం మనం ఎప్పుడైతే వస్తుందో అప్పుడు వాళ్ళు ఆ జీవితాన్ని విడిచిపెట్టి భక్తులు చెప్పేట విషయాలు తీసుకుంటారు. కాబట్టి ఇటువంటి ఇన్ని కూడా చేయలేనంటే మనం ముఖ్యంగా విస్తృతమైన స్థాయిలో మనం చేయలేము. క్రమేపీ మనం దీన్ని వ్యక్తిగతంగా అందరికీ తెలియచేయాలి.
Time is up, I think, right? Srila Prabhupada teacher.